Good.
Careful, there are a lot of sounds.
చూసు అమ్మా, ఏరియా చూసి కూర్చోండి. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత గురువులందరూ ప్రయత్నించేటటువంటి రోజు మనం మొదలెడుతున్నాం. ఇవాళతో స్కందాశ్రమంలో 30వ తారీఖు పొద్దున 10 గంటలకి కరెక్ట్ గా ముహూర్తం అన్నమాట. ద న్యూ ఏజ్ ఎడ్యుకేషన్, ఇంతవరకు ఎడ్యుకేషన్ ట్యూషన్ మీద ఆధారపడింది. అంటే ఓ స్కూల్కి వెళ్తాం, స్కూల్లో బయట నుంచి ఓ టీచర్ పాఠం చెప్తాడు, వాడు నేర్చుకున్నదే మనం నేర్చుకుంటాం, వాడు చెప్పిందే మనం నేర్చుకుంటాం. అంటే ఇతరులు చెప్పినది మనం నేర్చుకుంటాం, దాన్ని ట్యూషన్ అంటాం. ప్రకృతిలో మానవుడు నేర్చుకున్నటువంటి విద్య అంతా కూడా ఇంట్యూషన్ వల్ల వస్తుంది. ఇంట్యూషన్ అంటే ఏంటి, చేసేటువంటి విద్య. సైన్స్ అంతా కూడా లోపల నుంచి వస్తుంది. ఆ వచ్చింది మనం ఇతరులకు చెప్పినప్పుడు అది ఇంట్యూషన్ అవుతుంది. అంటే ఒకడికి వచ్చిన ఇంట్యూషన్ వాక్ ద్వారా వాడు ఇతరులకి చెప్తే ట్యూషన్ అవుతుంది, లో నుంచి వస్తే ఇంట్యూషన్ అవుతుంది. ఇంకేత భారతీయ ఋషులు విద్య నేర్చుకోవటానికి ట్యూషన్స్ అక్కర్లేదు, ఇంట్యూషన్ చాలు. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి కానీ, ఋషుల దగ్గరికి కానీ, సత్యసాయిబాబా దగ్గరికి కానీ మహామహామేధావులు అందరూ వస్తున్నారు కదా. మరి వాళ్ళకి ఉన్న విద్య ఏముంది, ఇంట్యూషన్. దాన్ని బట్టి విద్య యొక్క గొప్పతనం అయితే అర్థమవుతుంది, కానీ దీన్ని పద్ధతిగా నేర్చుకోవాలంటే మళ్ళా చాలా సంవత్సరాలు పడుతుంది. ఉదాహరణకి రమణ మహర్షిని తీసుకుంటే, తన 16 ఏట నాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది అన్నాడు ఆయన. కానీ దాన్ని నిలుపుకుని దాన్ని అర్థం చేసుకుని ఆ లో నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు కూడా అందజేయగలగటానికి ఆయన ఇన్ని చోట్ల తపస్సు చేశాడు. ఇంచేత అదేదో సడన్ గా వచ్చేది మాత్రం కాదు, సడన్ గా వచ్చింది అనిపిస్తుంది. ఉదాహరణకి ఇంట్యూషన్ మనం ఎక్కడ ఉపయోగించుకుంటాం అంటే పరీక్షకు వెళ్తాం, మ్యాథమెటిక్స్ పేపర్ వాడేదో 10 క్వశ్చన్స్ ఇస్తాడు, ఆన్సర్ ఎనీ 5 అంటాడు. క్వశ్చన్ పేపర్ చూడగానే మీకు అర్థమైపోతుంది మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు, తెలియదా మీకు. కానీ దాన్ని ఆన్సర్ చేయటానికి 3 గంటల టైం సరిపోకపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఇంకటి ఇంట్యూషన్ లో ఏం జరగాలో ఎలా జరగాలో మీకు తెలిసినా అది క్రియారూపం చేయటానికి వచ్చినప్పుడు టైం పడుతుంది. ఆ టైం సరిపోకపోవచ్చు, ఒక్కొక్కసారి ఒక జీవితకాలం సరిపోకపోవచ్చు వచ్చిన ఇంట్యూషన్ పట్టుకోవటానికి చేయటానికి. ఉదాహరణకి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టాలి, ఎలా కట్టాలో ఇంజనీర్స్ తెలుసు, ఎక్కడ కట్టాలో తెలుసు, దానికి కావాల్సిన వనరులు ఏమేమి ఉన్నాయో తెలుసు. కానీ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇంకొక ఇంజనీర్స్ వాళ్ళు, వాళ్ళకి ఉండటానికి క్వార్టర్స్, వాళ్ళకి పిల్లలు చదువుకోవటానికి స్కూల్స్ అన్ని పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టాలి కనుక. అంటే ఒక డ్యామ్ లాంటి ఒక చిన్న పని మనం తలపెడితే అంత వసతి ఏర్పరచుకుంటాం మనం. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇదంతా ఎందుకు అంటే స్కూల్స్ కాలేజెస్ కోసం కాదు, డ్యామ్ కట్టడానికి. ఇంతటి వచ్చిన వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ లో చదువుకుని మార్కెట్కి వెళ్ళి వంట వండుకుని తింటూ కూర్చున్నారనుకో, డ్యామ్ కట్టకుండా ఏమవుతుంది? మానవ జాతి కూడా కొంచెం అలాంటి పిచ్చి పనులు చేస్తుంది. కట్టవలసింది ఏంటో మర్చిపోయారు. కానీ స్కూల్స్, ఎడ్యుకేషన్స్, హోటల్స్, రిలాక్సేషన్ రిసార్ట్స్ ఇవన్నీ కట్టుకున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు మీకు ఉదాహరణ అర్థమవుతుందా? ఆ ఇంజనీర్లు, అక్కడ ఉన్న సూపర్వైజర్స్, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారు. ఇంకేంటే అది 20-30 ఏళ్ల పని అది. మరి అంతవరకు వీళ్ళు ఎక్కడ ఉంటారు? అలాగా ఋషులు మనకేం చెప్తున్నారంటే, మానవ శరీర నిర్మాణం చేసినప్పుడు ఒక విశేషమైనటువంటి పని నేర్చుకోవటానికి మిమ్మల్ని భూమి మీదకి పంపిస్తే ఆ పని తప్ప అని చేస్తున్నాం. డ్యామ్ కట్టడానికి వెళ్ళాక పని అంతా ఆవిడ చేస్తాడు. హాయిగా సినిమా హాల్ కూడా ఉంటాయి కదా, అట్లా మేము సినిమా హాల్కి పోతాం. ఏదో కూడా డ్యామ్ కట్టని మాకొద్దు, ఎండగా ఉంది. కానీ ఒప్పుకోదుకే గవర్నమెంట్, అలాగే ప్రకృతిని శాసిస్తున్నటువంటి ఇన్నర్ గవర్నమెంట్ ఒప్పుకోదు. మీరు వినకపోతే చావగొడుతుంది, చేతులు మూస్తుంది. మేము తప్పించుకుంటామంటే కుదరదు. నాగార్జున సాగర్ డ్యామ్ లో అయితే మీరు పారిపోవచ్చు, ఇక్కడ ఎక్కడ పారిపోతారు మీరు? ఇది అర్థమవుతుంది కదా. అంతట ఇది ఎప్పుడైతే అర్థమైపోతుందో మనం ఈ మూర్ఖత్వం నుంచి బయటపడాలి. ఇప్పుడున్న మన ఆలోచన విధానం కానీ, ఇప్పుడున్నటువంటి జీవిత విధానాన్ని కూడా మనం స్పష్టం చెప్పాలి. మీరు చెప్పకపోతే ప్రకృతి ఎప్పుడప్పుడు చెప్పిస్తుంది మీ చేత. ఈ జన్మలో మిమ్మల్ని వదిలేసింది కనుక ఈ జన్మలో మీరు సినిమా యాక్టర్లు అయిపోవచ్చు, ప్రెసిడెంట్స్ అయిపోవచ్చు, పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళొచ్చు. కానీ అది చేయటానికి మాత్రం రాలేదు ప్రకృతి మీదకి. కానీ ఇవంతా ఎందుకు అంటే, ఇందాక నేను డ్యామ్ ఉదాహరణ చెప్పాను కదా, ఇవంతా అవసరమే మెయింటెనెన్స్ కి, దానికి అంతే. అంతవరకే వీటి అవసరం. ఇందులో బయట ఉన్నటువంటి గురు పరంపర, రమణ మహర్షి, శ్రీరామ శర్మాచార్య, సత్యసాయి బాబా, సిద్ధి సాయి బాబా, క్రైస్ట్, బుద్ధుడు, వీళ్ళందరి యొక్క అసలైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, మన లోపల ఉన్నటువంటి గురువుని లేపటం. బయట ఉన్నటువంటి ఇంజనీరింగ్ లెక్చరర్ మీ లోపల ఉన్నటువంటి ఇంజనీర్ని లేపుతాడు. మీరు నేర్చుకోకపోతే బయట ఉన్న ఇంజనీరింగ్ మీకు ఏమీ నేర్పలేడు కదా. బయట నేర్చుకున్న విద్య ఎక్కడ ఉండాలి? మీ లోపల ఉండాలి. మీ లోపల అది లేదనుకో, బయట నేర్చుకున్న విద్య, ఈ విద్య వేస్ట్. ఇప్పుడు కూడా ఉద్యోగం అనేటటువంటి మాట ఎందుకు వస్తుంది అంటే, మనం విద్య కరెక్ట్ గా నేర్చుకోవటం లేదు కనుక. మనకే తెలుసు మనకి విద్యలో ఏం లోతుపాట్లు ఏం లేదని. తమాషా ఏంటంటే మీరు నేర్చుకున్న విద్యని వాడు ఉపయోగించుకుని మీకు జీతం ఇచ్చి వాడు లాభాలు పెట్టి కోటీశ్వరుడు అవుతున్నాడు, అయినా బుర్ర పనిచేయటం లేదు మనకి. మీ విద్యని వాడు ఎక్స్ప్లాయిట్ చేసి ఎవడైనా వాడికి చేసిన పని నువ్వే చేసుకోవచ్చుగా, ఇంకా బాగా చేసుకోవచ్చుగా, కానీ బద్దకం మనకి. ఇంకేత మనం ఉద్యోగం చేసుకుంటే 10 to 5 అయిపోయింది వచ్చేస్తా ఉంటాడు, చేస్తే చేస్తాడు ఆ రోజు, చేయకపోతే చేయదు. కానీ ప్రిపరేటర్ పాపం 24 hours వర్క్. అంటే ఆధ్యాత్మికత ఇది కూడా 24 hours వర్క్. ఇప్పుడు రమణ మహర్షి వాళ్ళు ఇల్లు వదిలేసి వచ్చేసాక ఖాళీగా ఆయన కూర్చోలే, అక్కడ 5 సంవత్సరాలు, ఇక్కడ 7 సంవత్సరాలు, అక్కడ 10 సంవత్సరాలు, 24 hours జాబ్ లో ఉన్నాడు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చేసినట్టు కనిపించదు బయటికి. కానీ స్కూల్కి వెళ్ళిన పిల్లవాడిని ఉదాహరణకి 5వ క్లాస్కి వెళ్ళాడు ఒక పిల్లవాడు, భాష రానటువంటి వాడు, టీచింగ్ విధానం గురించి తెలియనటువంటి వాడు, దూరం నుంచి చూస్తున్నాడు. ఓ సంవత్సరం ఈ గదిలో కూర్చున్నాడు, ఇంకో సంవత్సరం 6వ క్లాసు ఇంకో గదిలో కూర్చున్నాడు వాడు, అలాగే 4 సంవత్సరాలు 4 గదుల్లో కూర్చుంటాడు వాడు. పొద్దున 10 గంటలకు వెళ్తారు, సాయంత్రం వరకు కూర్చున్నాడు అక్కడ, ఏదో పిచ్చి పిచ్చి తిరిగిస్తున్నాడు. అదేంటో చదువుట, చూడటానికి ఎలా ఉంది చదువు అంటే, కూర్చోటేగా, కానీ కూర్చుని ఏం చేస్తున్నాడు వాడు? చాలా అవస్థపడుతున్నాడు, చాలా నేర్చుకుంటున్నాడు. కానీ అక్కడ బయట ఒక గురువు మనకి చెప్తున్నాడు కనుక ఒకటి చెప్తున్నాడు అనేటటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ లోపల నుంచి చెప్తున్నాడు కనుక మీకు కనిపించదు ఏం చెప్తున్నాడు, కానీ దానికి 7 సంవత్సరాలు పడుతుంది. అది మనం మర్చిపోతాం. కబీర్ దాస్ లాంటి అద్భుతమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి సాధనలో, సమర్థుడు రామదాస్ లాంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి, రామకృష్ణ పరమహంస లాంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి మళ్ళీ 24 సంవత్సరాలు సాధన చేయాల్సి వచ్చింది. అయితే మనం చేసేటటువంటి సాధన అనుకుంటే ఎట్టా? మీరు చిన్నపిల్లలు అట్లాగా ఆడుకుంటున్నాం అది వాళ్ళకి తెలుసు. అంటే మనం ఏంటనమాట, ఎల్కేజీ కంటే తక్కువలో అదేంటి, ప్లే స్కూల్ ఏదో ఉంది, ఏంటిది, ప్లే హోమ్ లో ఉన్నాం అనమాట ఆధ్యాత్మిక జగత్తులో. దాన్ని మనం పెద్ద సాధన అనుకుంటున్నాం. అదే ఇంకా దానికి స్వస్తి చెప్పగలిగే వాళ్ళు ఇంకా కావాలి. ఈ ప్లే హోమ్ మానేయాలి. ఇంకా తీవ్రమైనటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ ఎలా డెవలప్ చేసుకోవాలో అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు తయారవటానికి ఈ విద్యని మొత్తమే కూడా శ్రీరామ్ శర్మ ఆచార్య ఒక పద్ధతిగా అందజేశారు. మిగతా వాళ్ళు అందరూ అందజేశారు, కానీ ఒక పద్ధతిగా అందజేయలే. ఇప్పుడు రమణ మహర్షి అందజేశాడు చాలా మందికి, పాల్ బ్రంటన్కి, వాళ్ళకి. కానీ వాడు అందుకోగలిగారు, అందుకోగలిగిన వాళ్ళకి వెళ్ళింది, అందుకోలేని వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళ కోరికలు తీరితే అది వేరే విషయం, దానికి కోరికలు తీరటం కాదు కదా ముఖ్యం, డ్యామ్ కట్టడం ముఖ్యం. అందులో మనము కొంతమంది గురు పరంపరని ఎన్నుకుందాం. మనం అందరినీ ఎన్నుకోవటానికి టైం లేదు మనకి. ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో వస్తాయేమో డెవలప్ చేసేది, మీరే డెవలప్ చేస్తారేమో. అందులో మొదటి గురు పరంపర ఏమిటి అంటే రమణ మహర్షి జల్లేలమూడమ్మ. ఫస్ట్ స్టెప్ స్పిరిచువలిజం ఏంటి అంటే ముందు నోరు మూసుకు కూర్చోగలగడం, సైలెన్స్. 16 ఏళ్ళు అక్కడవాడు అన్ని వదిలేసి బయటకు వచ్చేది. బయటకు వచ్చేస్తే ఉంది ఆయన శరీరం వదిలేసినా ఇంతమందికి తిండి పెట్టగలుగుతున్నాడు, అంతే కదా. ఇప్పటికీ బాధలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు, తీరే వాళ్ళకి తీరుతూనే ఉన్నాయి, అనేక ఉదాహరణలు ఉన్నాయి. చెప్పింది ఉదాహరణ అర్థమవుతుంది కదా. దాన్నే మనం ఏమనుకుంటామంటే నేచర్ ఈస్ ఆల్వేజ్ రైట్ అని. మనం ఇల్లు వదిలేసి ఎక్కడే పారిపోతారు, పారిపోతే మాత్రం ఏముంది, మానసిక స్థితి మారాలి. మానసిక స్థితి మారటానికి మొట్టమొదటి ఏంటి అంటే తినటానికి ఉన్నవాళ్ళు మేము ఇంకా జీవించగలం, మాకు ఇంకేం అక్కర్లేదు అన్నవాళ్ళు ఇంకా వాళ్ళ కోరికలకి ఫుల్ స్టాప్ పెట్టేసుకోవాలి. మిగతా వాళ్ళకి నేనేం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేర్చుకోవాలి బాధ్యత ఉంది, వాళ్ళు ఉన్నాక వాళ్ళు ఇష్టం వాళ్ళని. కానీ ఇంకా కోరికలకి అంత ఉండదు, ఇది అయిపోయాక అంటూ ఇంకోటి ఏదో వస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎంసెట్ చదువుతున్నప్పుడు వస్తాడు మాస్టర్, ఎంసెట్ పరీక్ష రాస్తున్నాను అంటాడు. ర్యాంక్ వచ్చాక సీట్ వచ్చాక కోర్స్ కంప్లీషన్ అయ్యాక ఉద్యోగం అయ్యాక పెళ్ళి అయ్యాక పిల్లలు అయ్యాక వాడు మళ్ళీ ఎంసెట్ ఉన్న వాళ్ళు వెళ్ళని, వాళ్ళని మనం వాళ్ళతో నేను మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళని తప్పు అని కూడా అంటలేదు. ఇంకేదంటే పరిణామ క్రమంలో మనిషి యొక్క మానసిక స్థితి బట్టి ఉంటుంది. అందరూ ఒకే మానసిక స్థితిలో ఉండరు. మనిషికి ఆయు ఉన్నట్టే ఆత్మకి ఆయు ఉంటుంది. ఒక పర్టికులర్ ఏజ్ వస్తే తప్ప ఆధ్యాత్మికతలో కూడా అభిరుచి ఉండదు. ఇంకేత అభిరుచి లేని వాళ్ళని మీరు చిన్న మనం ఏదో చాలా గొప్ప వాళ్ళం వాళ్ళు ఏదో పిచ్చి వాళ్ళు అనుకోవద్దు. వాళ్ళ ఆత్మ లైఫ్ అది, మన ఆత్మ లైఫ్ అది. కానీ మన్ని మనం ఎందుకు తిట్టుకోవాలి అంటే, ఇంత అర్థమైనా మనం లైన్ లో పడలేదు అది తప్పు. బయట వాళ్ళని లైన్ లో పడేయటం కాదు, ముందు మనం లైన్ లో పడాలి. ఏంటి ఆ లైన్ లో పడాల్సిందో అర్థమైంది కదా. మొట్టమొదటి ఏంటి అంటే నో డిజైర్స్ అంటే ఉన్నది అనుభవించకూడదు అని చెప్పటం లే. కొత్త తెచ్చుకోవద్దు ఇంకా చాలు. అది రమణ మహర్షి జిల్లేళమ్మ మనకిచ్చింది ఏంటి అంటే, మీరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా మీకు కావాల్సినవన్నీ ఖచ్చితంగా మీకు సదుపాయాలు ఏర్పడతాయి. మీరు సదుపాయాల కోసం వెంపర్లు ఆడక్కర్లేదు, కొంచెం ఓపిక పట్టాలి. నిన్న నాకు ఆకలి వేసింది, 10 గంటలకి అడిగాను నేను భోజనం పెట్టమని, 12 గంటలే పెట్టారు. ఎందుకు పెట్టారు 12 గంటలకి? నేను అడిగింది వండాలిగా. అంటే నేను అడగగానే పెట్టలేదంటే, అడగగానే పచ్చికూరలు వస్తాయి. అంటే ఒక్కొక్కసారి మీ కోరికలు కానీ మీరు అడిగినవి కానీ ఇవ్వకపోతే మీ ప్రారంభ కర్మ లేట్ అవుతుంది. డినయల్ ఉండదు. ఇక్కడికి వచ్చాక, గురువుల దగ్గరికి వచ్చాక పని జరగకపోవటం అంటూ మాత్రం ఉండదు, గ్యారంటీ అది. కానీ ఉడకాలిగా, ఒక కొన్ని కూరలు తొందరగా ఉడుకుతాయి, కొన్ని కూరలు ఉడకవు. బంగారం దుంపలు కొన్ని ఉంటాయి, అసలు ఎంత ఉడికినా ఉడకదు అది. నేను ఉడికించాలి, ఏం చేస్తా, హై ప్రెషర్ కుక్కర్ మైక్రో ఓవెన్ ఏదో తెచ్చి ఉడికించాలి. కానీ ఉడుకుతుంది, అర్థమవుతుంది కదా. అంతే మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటి స్టెప్ ఏంటి అంటే, స్టాప్ యువర్ డిజైర్స్ బట్ డోంట్ స్టాప్ వాట్ యు హ్యావ్. డిజైర్స్ ఆపేసి అని చెప్పి మీరు సుఖంగా జీవించగలిగి ఉన్నటువంటిది వదిలేసి చెట్టు కింద కూర్చున్నారనుకోండి, జపం చేయటానికి ఇంటి దగ్గర హాయిగా ఏసీ రూమ్ ఉండి ఫ్యాన్ ఉంటే అక్కడ జపం చేసుకోకుండా ఇక్కడ వచ్చి మీరు జపం చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళు ఎందుకు చేశారు? న్యూటన్ వాళ్ళు చాలా కష్టపడి ఒక ఫార్ములా కనిపెట్టారు. అంతే, మీరు అంత కష్టపడక్కర్లే, వాళ్ళు చెప్పిన ఫార్ములా ఉపయోగించుకుంటే చాలు. ఇక గురువులు చేసిన తపస్సును ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించకండి, అది మూర్ఖత్వం అవుతుంది. అంతేగా, వాళ్ళు తపస్సు చేసి ఏదో ఒక స్థితికి వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారో చెప్పేశారు. వాళ్ళు ఆ మార్గాన్ని మీరు ఎన్నుకోవాలి తప్ప, మేము వాళ్ళలా కష్టపడతాం అంటే మూర్ఖత్వం. అది కంప్యూటర్ కనిపెట్టిన వాడికి నాకు తెలియదు ఎన్నేళ్ళు కష్టపడ్డాడో వాడు, ఏమేమి అవసరపడ్డాడో. కానీ ఇప్పుడు కంప్యూటర్ అంటే ఉండండి, నేను కనిపెడతాను అసలు అంటే అసలు కనిపెట్టలేకపోవచ్చు కూడా మన బ్రెయిన్కి. కానీ బజార్కి వెళ్ళి కంప్యూటర్ కొనుక్కు తెచ్చుకుని మీరు ఆపరేషన్ నేర్చేసుకోండి, లెర్న్ ఇట్. అది మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది. ముందు మాటలో స్పిరిచువలిజం యొక్క ముందు మాట ఏంటి అంటే, మనం ఇది వింటున్నాము అంటే మనకి దీనికి తగిన అర్హత ఉంటేనే వింటున్నాము. ఇంటర్మీడియట్ క్లాస్ లో కూర్చుని నేను ఇంటర్మీడియట్ చదవచ్చా అని ఎవడో అడగడు. ఎందుకు అడగడు? వాడికి సీట్ వచ్చి వాడు అక్కడ కూర్చున్నాడు అంటేనే అర్థం వాడికి అర్హత. అంటే ఇక్కడ కూర్చుని స్కందాశ్రమంలో మాకు అర్హత ఉందా అంటే మీ కర్మ. మీకు అర్హత ఉంది కాబట్టి వింటున్నారు, కానీ దానికి తగిన సాహసం చూపించలేకపోతున్నారు. ఇంటర్మీడియట్ లో తగినట్టు చదువుకోకపోతే మరి ఎంసెట్ లో అవి రావుగా. అర్హత అయితే ఉంది స్పిరిచువలిజం గురించి తెలుసుకునే, కానీ దానికి కావలసినటువంటి ప్రొసీజర్ తెలియటం లేదు, విధానం తెలియటం లేదు. ఆ విధానం గురించి. మూడు మహావిద్యలు ప్రపంచంలో ఈనాడు బాగా ఎక్కువగా వ్యాప్తి చెంది ఉన్నాయి. ఒకటి బ్రెయిన్. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ అంతా కూడా బ్రెయిన్ ని డెవలప్ చేస్తుంది. డేటా, నువ్వు ఎంత డేటా కలెక్ట్ చేసుకుంటే అంత గొప్ప. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అది అవ్వాలి అంటే, ఎంసెట్లో సీట్ రావాలి అంటే కేవలం డేటా కలెక్షన్ అంతే కదా. నీ సొంతదేం లేదు, చదివింది గుర్తుంచుకుని దానికి జవాబు చెప్పగలిగితే చాలు. అంటే ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ మెమరీ. గుర్తు ఎక్కువ ఉన్నవాడు అది గాయత్రి. జ్ఞాపకశక్తిని పెంచేటటువంటి టెక్నిక్స్ ఆ గాయత్రి మహావిద్య. ఈనాడు ఆల్మోస్ట్ సర్వవ్యాప్తం అయిపోయింది ట్యూషన్. ఇప్పుడు మనం చెప్పే ట్యూషన్ ఏంటి అంటే నీకు తెలిసింది, పక్కవాడికి చెప్తున్నాడు, పక్కవాడు ఆ పక్కవాడికి చెప్తున్నాడు, ఆ పక్కవాడు ఆ పక్కవాడికి చెప్తున్నాడు, అలాగే కంటిన్యూ అవుతుంది యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ఇది గాయత్రి విద్య, అంటే మస్తిష్కానికి సంబంధించినటువంటి విద్య. మన ఋషులు ఏం చెప్పారు అంటే, మస్తిష్కంలో నువ్వు నేర్చుకోవలసినటువంటి ఏ జ్ఞానమైనా కూడా ప్రకృతిలో ఉన్నదే నేర్చుకుంటావు. ప్రకృతిలో లేనిది నువ్వు నేర్చుకోగలవా? నువ్వు ఇప్పుడు కనిపెట్టచ్చు, తర్వాత కనిపెట్టచ్చు, లేకపోతే తర్వాత కనిపెట్టచ్చు. గురుత్వాకర్షణ నియమం ఉంది, న్యూటన్ కంటే ముందు గురుత్వాకర్షణ నియమం ఉంది కదా, ఆ నియమాన్ని పట్టుకోలేదు. న్యూటన్ పట్టుకున్నాడు, పట్టుకున్నాక ఏం చేశాడు, పది మందికి చెప్పాడు, ఇంకా వాడు పట్టుకున్నది వెళ్ళిపోతున్నాడు. ఋషులు ఏమంటున్నారంటే, నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఎప్పుడు ఏ జ్ఞానం కావాలో దాన్ని ప్రకృతి నుంచి నువ్వు డైరెక్ట్ గానే పట్టుకోవచ్చు. ఇంతలాగా చదువుకోవటం, ఈ గందరగోళం అంతా ఏం చేయక్కర్లేదు. ఆ డైరెక్ట్ గా పట్టుకునేటటువంటి విద్య గాయత్రి. ప్రకృతిలో ఏ శక్తి గురించి అయినా నీకు కావాలి అంటే, దేని గురించి ఏ జ్ఞానమైనా నీకు కావాలి అంటే గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుంటే వస్తుంది. నాకు గాయత్రి మంత్రం వద్దండి, ఓం నమ శివాయ అంటా అంటే రాదు. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ ఫార్ములా మాకు నచ్చలేదు, మేము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ టు ద పవర్ 1000 అనే ఫార్ములా బరువుగా ఉంది అంటే, ఈ ఫార్ములా ఉపయోగిస్తాను అంటే అది ఫార్ములా లాగా కనిపించవచ్చు కానీ నీకు ఉపయోగపడదు. అందువల్ల సుమారు 200 సంవత్సరాల కిందట అనేక మంది మహర్షులు ఇప్పుడున్నటువంటి మనిషి మస్తిష్కాన్ని ఉపయోగించుకుని వాడి జీవితాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడు కనుక, ప్రపంచానికి ప్రమాదం తెస్తున్నాడు కనుక గాయత్రి విద్యను అందజేసేద్దాం, వాడికి అవసరమైంది వాడు తీసుకుంటాడు, మిగతా అంతా గందరగోళం వదిలేస్తాడు అని చెప్పి ఆర్య సమాజ్, ఫిలాసఫికల్ సొసైటీ, గాయత్రి పరివారు ఆ పేరుతో గాయత్రి మంత్రాన్ని అందజేశారు. గాయత్రి మంత్రం అయితే అందజేశారు, జ్ఞానం అయితే వచ్చేసింది మనిషికి, ఆచరణ పోయింది. ఆచరించాడు, ఇప్పుడు డయాబెటిక్ వాడిని తీసుకోండి, నాయన నువ్వు తినకూడదు, తీపి అంటే వాడు ఏం చేస్తాడు, నేను తీపి తింటానంటే, అంతవరకు తీపి తిన్నవాడు సడన్ గా తీపి అంటే వాడికి పిచ్చి ఇష్టం కూడా వస్తుంది. అంటే జ్ఞానం అయితే ఉంది కానీ ఆచరణ లేదు. నువ్వు ఎలాంటి వాడివో నీ లీడర్స్ కూడా అలాంటి వాళ్ళే అవుతారు. ఇంతట మాటలు చెప్పి వస్తు సంపాదించేసుకుని వాడు ఏం చేయడు, చెప్తా వెంటే చేస్తానని. అది ఎలా చేస్తా, అది వాడు చేయగలడా అనే కామన్ సెన్స్ కూడా లేదు మనకి. కారణం ఏంటి, మనం అలాంటి వాళ్ళే, చెప్తాంత ప్రయం అంతా అంతే. సాయిరాం సాయిరాం అనమంటే అవునండి అంటాను అంటారు అందరు. ఎలా అంటారు పాపం, ఎన్ని కష్టాలు వాళ్ళకి, సాయిరాం అంటానికి కష్టమే ఉంది అని అను. అంటే అర్థం ఏంటి, జ్ఞానం ఉంది కానీ ఆచరణ లేదు. ఆ ఆచరణ ఎలా చెయ్యాలో చెప్పేది సావిత్రి విద్య. కానీ అది జ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది కదా, నీకు ఎలాంటి జ్ఞానం ఉందో అలాంటి ఆచరణ ఉంటుంది. కాబట్టి మొత్తం జ్ఞానాన్ని గాయత్రితో పొందుతావు కాబట్టి గాయత్రినే సావిత్రి అంటాం. ఇంకొక దీని తర్వాత ఉన్నటువంటి చాప్టర్లో గాయత్రి సావిత్రి ఒకే మహాశక్తి యొక్క రెండు రూపాలు అని గురువు గారు రాసిన దానికి చాప్టర్ ఉంది ఇందులో. అంటే గాయత్రి తర్వాత ఏం నేర్చుకోవాలి మనం, సావిత్రి. సావిత్రి అంటే ఏంటి, ఆ గాయత్రి జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం. అంటే ఒకటి జ్ఞానశక్తి అనుకుంటే గాయత్రిని, సావిత్రిని ఏమన్నా చూస్తూ ఆ శక్తి. అంతే కదా, జ్ఞానశక్తి క్రియాశక్తి. ఒక వంటిళ్ళలో అన్ని సామాన్లు ఉన్నాయి, వంట సామాగ్రి ఉంది, దానికి కావాల్సిన ఫ్యూయల్ ఉంది, అంతా ఉంది, బనరులు ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వంట ఎలా చేయాలో తెలిసి ఎక్స్పర్ట్ ఉన్నాడు. ఆ ఎక్స్పర్ట్ వాడు క్రియేట్ చేయాలి అంటే దానికి కావాల్సిన పరికరాలు, సావిత్రి కావాలి, అది ఉన్నాయి. కానీ వాడు వంట చెయ్యాలని లేదు వాడికి. అప్పుడేమవుతుంది? ఈ గాయత్రి పని చేయదు, ఈ సావిత్రి పని. అంచేత జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే వనరులు ఉన్నా సరిపోదు, ఇచ్ఛ ఉండాలి. ఆ ఇచ్ఛాశక్తిని కుండలిని అంటాం. అంచేత ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే ఇచ్ఛ. కోరిక అంటూ ఉంటే నువ్వు ఎలాగో అలాగే దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటావు, జ్ఞానాన్ని సంపాదించుకున్నది దాన్ని ఎలాగో అలా ఆచరణలో అయినా పెడతావు. ఇంకేత గురుదేవులు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు వనరులు ఉన్నాయి, జ్ఞానము ఉంది, సంకల్పం లేదు, ఇచ్ఛ లేదు, అది కుండలిని విద్య. అందువల్ల గాయత్రి, కుండలిని, సావిత్రి, ఈ మూడు విద్యలు మనిషికి ఎప్పుడైతే వస్తాయో వాడు ఏం కోరుకుంటే జరుగుతుంది. అది మనం ఇక్కడ ఈ పుస్తకంలో గురువు గారు చెప్పినటువంటి విశేషమైనటువంటి సాధనలు అవి ఉన్నాయి. ఈ సాధనలు, ఈ పుస్తకాన్ని మీరు ఏం చేయాలి అంటే ముందు బాగా చదవాలి. ఒకటికి రెండు సార్లు టెక్స్ట్ బుక్ లాగా చదవాలి. మామూలు పుస్తకం మాత్రం కాదు, ఇది టెక్స్ట్ బుక్ లాగా చదవాలి. మామూలుగా చదవటం కాదు, టెక్స్ట్ బుక్ లాగా చదివిన తర్వాత అందులో కొన్ని సాధనలు ఉన్నాయి, మీరు చేయగలిగే సాధనలు ఎన్నుకోవాలి. బాగుంది అన్న సాధన కాదు, మీరు చేయగలిగేటువంటి సాధన. ఆ సాధన ఎన్నుకున్న తర్వాత కనీసం మీరు 125,000 గాయత్రి మంత్ర జపం పూర్తి చేసి ఉండాలి. ఈ పుస్తకం చదివిన తర్వాత ఇదివరకు చేసింది మేము కౌంట్ చేస్తామంటే కుదరదు. ఇంకేత 125,000 గాయత్రి మంత్ర జపం ఇప్పటి నుంచి మీరు మొదలెట్టేసుకోవచ్చు. పుస్తకం మీరు చదివినా చదవకపోయినా ఇక్కడే దేశ తీసేసుకుని స్కందాశ్రమంలోనే రోజుకి 1000 గాయత్రి చేస్తాం. 100 రోజులు చేస్తే 100,000. 100 రోజులు అంటే 3 నెలలు, 3.5 నెలలు. రోజుకి 1000 చొప్పున చేస్తే, రోజుకి 3000 చొప్పున చేయగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేంత అసంభవం కాదు. అప్పుడు 4 రోజుల్లోనే అయిపోతుంది. ఇంకొక ఫస్ట్ కండిషన్, ఆచరణలో పెట్టదలుచుకున్నటువంటి వాళ్ళు దీన్ని. రోజుకి 1000 చొప్పునైనా గాయత్రి మొదలెట్టేయండి, లేకపోతే 3000 చొప్పునైనా మొదలెట్టండి. లేదు రోజుకి మేము 5000 చొప్పున చేయగలుగుతాం అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, చేయండి. అంతకంటే ఎక్కువ మాత్రం చేయకండి. రోజుకి 5000 చొప్పున చేస్తే ఎన్ని రోజుల్లో అయిపోతుంది? 4 రోజుల్లో అయిపోతుంది. 4 కంటే ముందే అయిపోతుంది, 20 రోజుల్లో అయిపోతుంది. ఇంకొక అసంభవం ఏం కాదు, ఇందులో చెప్పింది. కొంచెం ఆ మానసిక దృఢత్వం ఉంటే చాలు. ఎలా అన్నది మీరు చూసుకోండి. టైమింగ్స్ అవి ఏదో ఒక ఫిక్స్డ్ టైమింగ్స్లో, ఫిక్స్డ్ లొకేషన్స్లో చేసుకోండి. దీని తర్వాత ఒక 4 రోజుల పాటు మీరు కల్ప సాధన చేయాలి. ఆ కల్ప సాధన అనేది 4వ అధ్యాయంలో మీకు కుండలిని మహాశక్తి అనేది 4వ అధ్యాయం. ఇందులో ఈ 4వ అధ్యాయం చివరిలో చెప్పాను కల్ప సాధన ఉద్దేశము, స్వరూపము. ఈ కల్ప సాధన కూడా గురువు గారు చెప్పిందే. మొత్తం కల్ప సాధన ఇచ్చా ఇందులో. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆర్గనైజ్ చేసుకోండి. చదివాక కల్ప సాధన ఎలా చేయాలో చెప్పింది. 4 రోజుల పాటు, 3 రోజుల పాటు మీరు క్యాంపులా పెట్టుకుని, నేను రా నా క్యాంప్కి చూసుకుని 4 రోజులు ఎంతో ఇందులో ఉన్నది టైం టేబుల్. పొద్దున్న ఉదయం 4 గంటలు నిద్ర లేవటం దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంది ప్రోగ్రామ్. గురువు గారు ఇచ్చిన టైం టేబుల్. ఇళ్లలో చేయటానికి ట్రై చేయకండి, ఇళ్లలో చేయలేము. కన్సెషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మీరు తీసుకోవద్దు, అడగద్దు. అందులో చెప్పింది చెప్పినట్టు చేయటం. కల్ప సాధన ఒకటే, ఒక 4 రోజులు మీరు, ఒక 3 రోజులేమో కలిసి చేసుకుంటారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక దాని సంక్షిప్త రూపం కూడా ఇందులోనే ఉంది. దానికి మిగతా 27 రోజులు సంక్షిప్తంగా చేసుకోండి. అంటే మీరు ఏం చేసుకోవాలి, పుస్తకాన్ని ఆచరణలో పెట్టే ముందు, సాధనలు పెట్టే ముందు, ముందు 125,000 గాయత్రి మంత్ర జపం పూర్తవ్వాలి. ఒక 4 రోజుల పాటు కల్ప సాధన పూర్తవ్వాలి. తెలివైన వాడు, ఓపిక ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే 5,000 గాయత్రి మంత్ర జపంతో పాటు కల్ప సాధన కూడా మొదలెట్టిస్తాడు అనుకో, ఒక నెలలోనే అన్ని అయిపోతాయి కదా. ఇది చేసినటువంటి వాళ్ళు అంటే ఏంటి, 125,000 గాయత్రి మంత్ర జపం పూర్తి చేసిన వాళ్ళు, 4 రోజుల పాటు ఖచ్చితంగా మేము కల్ప సాధన చేసేసాము అన్న వాళ్ళకి మాత్రమే సాధనా క్యాంపు పెట్టబడుతుంది. అది మీ మీద వదిలేస్తాం, మేమే టెస్ట్ చేయం నిజంగా చేశారా లేదా. మాకు టెస్ట్ చేసే అబిలిటీస్ లేవు. అంచేత ఇది ఆత్మ జ్ఞానానికి సంబంధించింది కనుక ఇక్కడ మిమ్మల్ని మీరు మోసగించుకోకుండా కరెక్ట్ గా సాధన చేయండి. కానీ ఒక ఆర్గనైజేషన్ గా డెవలప్ చేయమంటున్నాను కనుక మన వాళ్ళు, మన ఆర్గనైజేషన్స్ ఉన్న వాళ్ళు ప్లాన్ వేసుకుని చూసి దానికి మీరు హీ హాజ్ అటెండెడ్ ది క్లాస్ అని పద్ధతిగా ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ లా ఉంటుంది. అలాగా మేము మామ ఆశ్రమాలలో ఈ సాధన చేయిస్తాము అనేటటువంటి వాళ్ళు, కృష్ణ గారు అని ఒక వ్యక్తికి బాధ్యత అంతా చెప్పాను నేను, ఆర్గనైజేషన్ బాధ్యత, ఆయనతో కాంటాక్ట్ లో ఉండండి, ఆర్గనైజ్డ్ వేలు చేసుకుని 125,000 గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళు, 4 రోజుల పాటు కల్ప సాధన చేసినటువంటి వాళ్ళు, ఈ కుండలిని సాధనకి కావలసినటువంటి ట్రైనింగ్ ఆయన మళ్ళా ఇస్తారు మీకు. ఆ ట్రైనింగ్ పూర్తి అయ్యాక మీ క్లాసులు నేను తీసుకుంటాను. అంతవరకు నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రావట్లేదు, సరేనా. ఇంతవరకు మీకు చాలా చెప్పాను, చాలా చాలా చెప్పాను. ఇందులో చాలా మంది అనేది ఏంటంటే ఇందులో కొత్త విషయాలు ఏం లేవు మాస్టారు, అన్ని పాత విషయాలే అన్నారు. కొన్ని నండి పాత విషయాలే మళ్ళా చెప్తున్నాను అనుకోండి. కానీ ఇప్పుడు అర్థమైందా చాలా స్పష్టంగా ప్రణాళిక ఏంటో. అంతకంటే మామూలుగా మీకు నాకు మధ్య కబుర్లు ఉంటాయి, మాట్లాడుకోవచ్చు, కనిపిస్తే నవ్వండి, నన్ను చూసి మీరు కోపంగా ఉండక్కర్లేదు, నేను మిమ్మల్ని చూసి కోపంగా ఉండక్కర్లేదు, సీరియస్ అయిపోవద్దు. మీరు చేస్తే కుండలిని సాధన చేసేటటువంటి వాళ్ళు ఇంత బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుని ఒక సెషన్ కృష్ణ గారి దగ్గర ట్రైనింగ్ అయిపోయాక అప్పుడు నేను మీకు క్లాసులు తీసుకుంటాను కుండలిని సాధన. ఇప్పుడు బయోకెమిస్ట్రీ నేను చెప్తున్నప్పుడు అక్కడ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చెప్పేవాడిని, మరి మీతో మాట్లాడుతూనే ఉండేవాడినిగా, మీరు బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్ కాదు అని మాట్లాడటం మానేశానా, మీతో మాట్లాడుతూనే ఉంటాను. కానీ సాధనాత్మకమైనటువంటి విషయాన్ని ఇంకా నాతో మీరు మాట్లాడకండి, చాలా చెప్పాను, పుస్తకాల్లో ఉన్నాయి చూడండి, ప్రశ్నలు అవి నన్ను వేయకండి. క్యాంపులకి వాటికి నన్ను పిలవద్దు, రాను, మీ క్యాంపులకి నేను రాను. ఎందుకంటే ఈ ఒక్క పుస్తకం సరిపోదు అని అనిపిస్తుంది నాకు, ఇది రాశాక నాకే చాలా అనుమానాలు ఉన్నాయి ఇందులో, మీకు ఎందుకు రావు అంచేత ఆ దానికి 2 అనుమానానికి 3 రకాలైనటువంటి ఆహార నియమాలు మనం చూసుకుంటూ ఉంటాం. ఒకటి స్థూలమైనటువంటి ఆహారము, 2వది ద్రవాహారము, 3వది గ్యాస్, వాయు సంబంధమైంది. స్థూల ఆహారము ఇంటెస్టైన్స్ లో జీర్ణం అవుతుంది, ద్రవాహారము బ్లడ్ వెసల్స్ లోంచి సెల్స్ కి వెళ్లి కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయిపోయి బయటకు పోతుంది. గ్యాస్ ముక్కులోంచి లంగ్స్ లో వెళ్తుంది, మన ముక్కులోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ 3 ప్రక్రియలు అవుతే తప్ప ప్రాణమయ కోశం ఏంటో మనకు అర్థం కాదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జీర్ణ కోశం సంబంధించింది స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరము బ్లడ్కి సంబంధించింది, కరణ శరీరము వాయుకి సంబంధించింది. దానికి సంబంధించిన పుస్తకం ఇప్పుడు ఆన్లో ఉంది, 100 పేజీల పుస్తకం అవుతుంది అనుకుంటాను, ఈ నెలాఖరికి అయిపోవచ్చు అది, ఇంకా ఆ పుస్తకాలన్నీ వస్తాయి మీకు, సరేనా. ఇంకా ఇక్కడ లవణ మహర్షి యొక్క అనుగ్రహంతో వీ హ్యావ్ స్టార్టెడ్ ద కోర్స్. ఇంకేత ఐఎమ్ ఎన్రోలింగ్ స్టూడెంట్స్ అనమాట. కానీ మీరు ఎవరు ఏ విధంగా ఎన్రోల్ చేయదలుచుకున్నా ఒకే వ్యక్తిని కాంటాక్ట్ చేయాలి. ఎవరిది, ఇంకా ఎవరిని మీరు కాంటాక్ట్ చేయొద్దు. ఆయన ఏం చెప్తే అది చేయండి, మీరు ఎలా చెప్తే అలా చేసుకోండి. కానీ ఆయనకి నేను ఒక హింట్ ఏమి ఇచ్చాను అంటే, మన వాళ్ళు ఆర్గనైజ్ ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నాము అనిపిస్తే చేయనివ్వండి అన్నాను. ఎందుకంటే మనం కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నాం. అంతకంటే ఏం లేదు, మనకు అంతా వచ్చు ఆర్గనైజేషన్ చేత కావటం లేదు. ఇంకొక ఆర్గనైజ్ చేయగలిగే వాడు దగ్గర కాస్త ఉంటే మనకే అర్థమైపోతుంది. అర్థమైపోయేది మనం చేసుకోవచ్చు. ఆయన ఏదో గొప్పవాడని నేను అంటే, బట్ హీజ్ ఎ బెటర్ ఆర్గనైజర్ మనకి. సరేనా, ఇంకొక అది మనం చేయబోతున్నాం. ఇంకొక గాయత్రి సావిత్రి కుండలిని సాధన ఆన్. ఇంకా అప్లికేషన్ ఫార్మ్స్ రెడీగా పెట్టి కూర్చున్నాం అమ్మట. అడిగి అప్లికేషన్స్ కొని ఫిలప్ చేసి వచ్చా కదా కాలేజీ స్టార్ట్ అయ్యేది. స్పెషల్ తెలుగు ఉండేది మా కాలేజీలో, అసలు అవడుకోలేదు అప్లికేషన్స్. 3 సంవత్సరాల తర్వాత స్పెషల్ తెలుగు టీచర్ని కూడా ఉద్వాసం చెప్పేసి ఆ బ్రాంచ్ ముగిసేది. మరి ఏమవుతుందో చూద్దాం. ఈ సావిత్రి గాయత్రి కుండలిని సాధన ఏది ఏమైనా మాత్రం నేను ఈ పుస్తకాలు రాసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే గురువు గారి పుస్తకాలు హిందీలో ఆయన రాసినవి, హిందీ వచ్చిన వాళ్ళకే అర్థం అవటంలే, అంత క్లిష్టంగా రాశారు ఆయన. మరి ఈ తెలుగు పుస్తకం మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు, రేపు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది ఎలా ఉంటుంది. సరేనా, అనుమానాలు ఉన్నాయేమైనా? 5th బుక్ రిలీజ్ వచ్చింది హైదరాబాద్ లో. ఇంకా మీరు చేయవలసింది స్పష్టంగా అర్థమైంది కదా, 125,000 గాయత్రి మంత్ర జపం పూర్తి చేసుకోవాలి, మీరు కల్ప సాధన పూర్తి చేసుకోవాలి. రెండు ఒకేసారి చేయాల్సిన ఏం అవసరం లేదు, మెల్లిమెల్లిగా చేసుకోవచ్చు. ఎప్పుడు పూర్తవుతాయి అప్పుడు సిస్టర్ గారిని కాంటాక్ట్ చేయండి, మాది పూర్తి చేసాం. నా సజెషన్ మాత్రం ఏంటి అంటే, మీరు ఇళ్లలో చేసుకోకుండా ఇవంతా కూడా మీకు దగ్గరగా ఉన్న ఆశ్రమాల్లో చేసుకోండి. మీ ఊళ్ళల్లో ఉన్న ఆశ్రమాల్లో మన వాళ్ళు ఉన్నారు. మేము ఇంట్లో చేస్తాము అంటే ఇంకా మీ తత్వం నాకు అర్థమైపోయింది, మీకు అర్థమైపోయింది, అదేం జరగదు. దానికి నాకు బాధ లేదు. దానికి ఇంకా మిమ్మల్ని ఇరికించడానికి ఇంకా ఏదైనా టెక్నిక్ నేను డెవలప్ చేయగలనేమో ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు ఎల్ఐసి ఏజెన్సీని పెట్టినట్టు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క ఏజెంట్ని పెట్టి హీ విల్ బి మేడ్ రెస్పాన్సిబుల్. అంటే సామూహిక సాధన కావాలి. ఇంట్లో చేసుకుంటాం అనేటువంటి వ్యాసాన్ని ఇంకా పోవాలి. ఇంట్లో చదువుకుంటాం అని అవడం అంటలేదుగా. సరేనా, జై గురుదేవ్.